కలశములో చేరుతున్న మీకందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మరొక దినమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినే ధన్యతను మాకు ఇచ్చినందుకే నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, సరిచేయండి. మా ద్వారా మీరే కనుక మహిమ ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని ఉచితమైన కృపను బట్టి మనం 4 అధ్యాయాలు ముగించుకొని 5వ అధ్యాయంలోకి 5వ అధ్యాయంలో కూడా మనము 5 వచనాల వరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 6వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఈ 5వ అధ్యాయము 1 నుంచి 5వచనాల భాగంలో పేతురు తనను తాను తోటి పెద్దగా ఎంచుకుంటున్నాడు. నీకంటే ఉన్నతమైన వాడను, శ్రేష్టమైన వాడను, ప్రత్యేకించబడిన వాడును, ప్రత్యేకముగా ఉంటకు పిలువబడిన వాడును, సంగమునకు నేనే పెద్ద, సంగపు తాలపు చెవులు నాకే నా దగ్గరే ఉన్నాయి. దేవుడు పేతురు అనే బండ మీదనే ఆయన సంఘాన్ని స్థాపించాడు అని ఎక్కడ కూడా తను తాను హెచ్చించుకోకుండా, తను తాను గొప్ప చేసుకునకుండా చాలా తగ్గింపు మనస్సు కలిగిన వాడై తోటి పెద్దను అని తను తాను పరిచయం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, పెద్దలకు కొన్ని హెచ్చరికలను ఇచ్చాడు. ఆ తర్వాత చిన్నలారా అంటూ చిన్నవారికి కొన్ని హెచ్చరికలను ఇచ్చాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఇక్కడ పెద్దలారా చిన్నలారా అన్నప్పుడు అది వారి యొక్క వయస్సును బట్టి కాదు, కానీ వారి ఆధ్యాత్మిక ఎదుగుదలను బట్టి ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినటువంటి వారిని పెద్దలారా అని సంబోధించాడు. ఆధ్యాత్మికంగా ఇంకా పచ్చిబిడ్డలుగా ఉన్నవారిని క్రీస్తునందు ఇంకా ఎదుగుదల లేకుండా పరిపక్వత లేకుండా ఉన్నటువంటి వారిని చిన్నలారా అని సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. సో పెద్దలకేమో సంఘ బాధ్యతల గురించి వివరించాడు. దేవుడు మీకు అప్పగించినటువంటి మందను మీరు దుర్లాభాపేక్షతో కాక, బలిమి చేత కాక, దేవుని చిత్త ప్రకారము, ఇష్ట ప్రకారము దేవుని మందను మీద పై విచారణ చెయ్యండి అని చెప్పన్నాడు. కానీ ప్రస్తుత రోజుల్లో ఇది పరిపూర్ణంగా విభిన్నంగా ఉంది అని మనం చూస్తున్నాం. దుర్లాభాపేక్షతోనే సంఘాన్ని కాస్తున్నారు, బలిమి చేతనే దేవుని సంఘాన్ని కాస్తున్నారు. ఇక్కడెక్కడా కూడా మనకి దేవుని చిత్తము గాని దేవుని ఇష్టము కాని కనిపించడం లేదు. దుర్లాభాపేక్షతోనే ఎక్కువ శాతం అందరూ కాదండి, మరి వారి దేవుడు వారికి అప్పగించిన మందల మీద పెత్తనం చెలాయిస్తూ ప్రవర్తించడాన్ని మనం చూస్తున్నాం. చిన్నలారా అంటూ ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలకు ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేని వారి గురించి మాట్లాడుతున్నాడు. లోబడి ఉండి వాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకునడి. సో వాళ్ళకి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి అంటే, దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాడు అంటే దీన మనస్సు కలిగి ఉండు. దీన మనస్సు తగ్గింపు, వినయము, విధేయత, ఇలా అనేకమైనటువంటి నిర్వచనాలు వస్తాయి. ఒక క్రైస్తవునిగా మనకు ఉండవలసినటువంటి లక్షణాలు, గుణాలు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవునిగా ఈరోజు మనకు లేని లక్షణాలు కూడా ఇవే. మనకు తగ్గింపు లేదు, వినయము లేదు, దానికి పైగా దానికి పూర్తి వ్యతిరేకంగా అహంకారము, గర్వము, హెచ్చించుకోవడం అనేటువంటి స్థితిలోనికి ఈరోజు మనం వెళ్లిపోయి ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ ఎదుటివాని ఎడల అంటే పెద్దలను గౌరవించండి, వారికి లోబడండి. మీకంటే ఆత్మీయంగా వారు పెద్దలై ఉన్నప్పుడు, వాళ్ళు మీకు హెచ్చరికలను చేస్తున్నప్పుడు వినండి. మాకంతా తెలుసులే, మీరేంటి మాకు చెప్పేది అని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడడం అనేటువంటిది రైట్ కానే కాదు. మనకంటే ఆత్మీయంగా పెద్దలుగా ఉన్నటువంటి వారు మనకు కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలను తీసుకోవడం అది మనకు శ్రేయస్కరం. ఆరో వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై వినుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అంటే దాని అర్థం ఏంటి? మనం హెచ్చించబడాలి అని అంటే, మనము హెచ్చించబడాలి అని అంటే, మనం దీవించబడాలి అని అంటే, మనము ఆశీర్వదించబడాలి అని అంటే, మనం ఒక ఉన్నతమైన స్థితికి రావాలి అంటే, దేవునికి మన పట్ల ఒక తగిన సమయం ఉంది అంతే అని అర్థం. దేవుని యొక్క తగిన సమయం కొరకు మనము వేచి ఉండడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు దేవునికి ఒక సమయం ఉన్నదన్న సంగతి మనకు తెలీదు. ప్రభా, నీ సమయంలో మీరు మాకు జవాబు ఇవ్వండి అని అడిగేటువంటి ప్రార్థన మన దగ్గర లేదు. మనమే ఒక డేట్ ఫిక్స్ అయిపోతాం, ప్రభా నాకు ఈ సమయంలో నాకు జవాబిచ్చే అని దేవుణ్ణి మనమే బలవంతం చేస్తాం. కొంతమంది 3 వారాలు, 7 వారాలు, 7 మంగళవారాలు, 7 శుక్రవారాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దానికోసం వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఈ 7 ఉపవాస ప్రార్థనలు అది అయిపోవాలి అని అనుకుంటారు. కృష్ణనంద ప్రభు దేవుడులారా, అంటే ఇండైరెక్ట్ గా మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం అనుకున్నటువంటి దానికి 7 వారాల్లో జరిగిపోవాలని దేవునికి టైం ఇస్తున్నాం మనం. ప్రభా, అది నీకు ఇష్టమా లేదా నాకు అనవసరం, అది నీ చిత్తమా కాదా నేను అడగను. ఇగో 7 రోజులు నేను ఉపవాసార్థం చేస్తాను, ఈ 7 రోజుల్లో అది నాకు ఇచ్చేయాలంటే ఇందటి మనం చెప్పకనే అదే చెప్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడులారా, ఎప్పుడు కూడా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడం కోసం ప్రార్థన చేసి బలవంతంగా దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోవడం అనేటువంటిది అది సరైన పద్ధతి కాదు. దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది, ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. కొంతకాలము మనం ఓపికతో ఎదురు చూడడం కూడా మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి అబ్రహాము విషయంలో మనం గమనించినట్లయితే, దేవుడు తనకు 90 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు, ఇంకా పైనే దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వెంటనే కూడా ఆ 60 సంవత్సరమే దేవుడు అతనికి సంతానాన్ని ఇవ్వలేదు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్, 10 ఇయర్స్. క్రీస్తునందు ప్రభు దేవుడులారా, ఎందుకనంటే వాగ్దానం చేసిన దేవుడు మరిచిపోతాడా? మరిచిపోడు. వాగ్దానం చేసిన దేవుడు విడిచిపెడతాడా? లేదు. కానీ వాగ్దానం చేసిన దేవుడు తన సమయం కొరకు ఎదురు చూస్తాడు. హీ హాస్ హిస్ ఓన్ టైమింగ్. ఆయనకు తెలుసు తన బిడ్డలకు ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇస్తే అది అప్పుడు వాళ్ళకి క్షేమం అన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. కానీ మనమే చాలాసార్లు దేవుని తొందర పెడతా ఉంటాం. ప్రభువా నాకు ఇది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి, 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 ఇచ్చేయి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువా నీ చిత్తమైనప్పుడు, నీ సమయంలో మీరు నా కొరకు దాచి ఉంచినటువంటి దాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. ఈ ప్రార్థన చేయడం నేర్చుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభువా నా ఇష్టము కాదు, నా జీవితంలో నీ ఇష్టము నెరవేర్చబడినట్లు, నీ చిత్తము నెరవేర్చబడినట్లు సహాయం చేయి ప్రభువా. కొన్నిసార్లు మనమే ఫిక్స్ అయిపోతాం, మనకి ఏం కావాలో మనమే ఫిక్స్ అయిపోయి పైకి మాత్రం ప్రభువా నీ చిత్తం అయితే నువ్వు నాకు దాన్ని ఇవ్వు ప్రభువా అంటే అది కావాలి అని నిండేట్టుగా ఫిక్స్ అయిపోయావు. సో అందుకోసమే దాన్ని కూడా నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్ లో పెట్టి ప్రభువా నీ చిత్తం అయితే నాకు అది ఇవ్వు ప్రభువా, చిత్తం అయితే నాకు ఆ కాలేజీలో సీట్ ఇవ్వు ప్రభువా. ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయినావు, క్రీస్తు అందు ప్రేమిడారు. దేవుని చిత్తానికి లోబడ్డం అంటే అది కాదు, పరిపూర్ణంగా ఆయన చేతులకు సమర్పించుకోవడం. సో దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండడి. ఆయన సమయం కొరకు ఎదురు చూడడం మాత్రమే కాదు, ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు, లేకపోతే మనల్ని ఆశీర్వదించే వరకు, లేదా మనకు దీవించేటటువంటి వరకు మనం ఏం చేయాలంట, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలి. బీ హంబుల్ యువర్ సెల్ఫ్. ఆయనకి సమర్పించుకున్న తర్వాత బీ హంబుల్ యువర్ సెల్ఫ్. ప్రభు చేతికి నువ్వు అప్పగించేశావు, నథింగ్ టు వరీ, నథింగ్ టు టెన్షన్. నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, చింతించాల్సిన పని లేదు. జస్ట్ ఆయన సమయం కొరకు వేచి ఉండు, ఎదురు చూడు. అప్పటి వరకు ఆయన చేతి క్రింద దీన మనస్సు కలిగియుండు, దీన మనస్సును కలిగియుండు అంటే తగ్గింపు మనస్సును కలిగియుండు, ఎదురు చూసేటువంటి మనస్సును కలిగియుండు, నిరీక్షణ కలిగి ఉండేటువంటి మనస్సును కలిగి ఉండు. క్రీస్తున్నారా, ఈరోజు మన జీవితాల్లో ఇవన్నీ కూడా లేకపోవడం అటువంటిది బాధాకరమైనటువంటి విషయం. 7వ వచనం చదువుతున్నాను, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. క్రీస్తునందు 6వ వచనానికి 7వ వచనానికి కనెక్ట్ చేద్దాం. 6వ వచనంలో మనం ఏం నేర్చుకున్నాం, ఆయన తగిన సమయమందు ఇస్తాడు. అప్పటి వరకు దీన మనసు కలిగి ఎదురు చూడు అని నేర్చుకున్నాం. 7వ వచనం ఏంటంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయటి. మనం చింతించేస్తున్నాం, ఇది ఇంకా కాలేదే, ఇది ఇంకా రాలేదే, ఇది జరగలేదే, దేవుడు దీన్ని ఇవ్వలేదే, ఇంకా ఎప్పుడు 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 అనేది. కానీ క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడిలారా, మనకంటే మన విషయమై దేవుడు ఎక్కువ చింతిస్తున్నాడట. మనకంటే మన విషయమై దేవుడు ఎక్కువగా చింతిస్తూ ఉన్నాడు. సో కాబట్టి నీకేదన్నా చింత ఉంటే నీ చింత యావత్తు ఆయన మీద వేయి, అంటే ఆయనకి అప్పగించు. తనుక్కుంటే కాదు, గొనుక్కుంటే కాదు. ఇంకా దేవుడు ఎప్పుడు ఇస్తాడో, ఏం దేవుడు ఎందుకు చూడటం లేదో, దేవుడు ఎందుకు సహాయం చేయడం లేదో అని అనుకుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ ఆయన చేతులకి అప్పగించడం కాదు. కానీ దీన మనస్సు కలిగి, ప్రభువా నీ సమయం కొరకు ఎదురు చూడడం నాకు నేర్పించు ప్రభువా అని దీన మనస్సు కలిగి ఆయనకు అప్పగించడం, అది శ్రేయస్కరం. ఎందుకంటే ఆయన మనల గురించి చింతించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎస్, నీకు ఆలస్యమైనప్పుడు నువ్వు ఒక్కడవే కాదు చింతించడం, దేవుడు కూడా చింతిస్తున్నాడు. కానీ ఎందుకంటే ఆయన ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు నీ కొరకు. ఆయన సమయం వచ్చినప్పుడు ఏది కూడా ఆగదు. ఎక్కడో విన్నా నేను చిన్నప్పుడు, అది బైబిల్ గ్రంథం ఉందో లేదో నాకు తెలియదు, కానీ బట్టి చిన్నప్పుడు నేను చాలాసార్లు ప్రసంగాల్లో విన్నాను, దేవుడు ద్వారములు తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడట, దేవుడు ద్వారములు మూస్తే దాన్ని ఎవరు తెరవలేరట, దేవుడు ద్వారములు మూస్తే దాన్ని ఎవరు తెరవలేరు, దేవుడు ద్వారములు తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడు. ఎలకాలము దేవుడు తలుపులు మూయడు, కానీ ఆయన తలుపు తెరిచేటువంటి సమయం ఒకటి ఉంది. చీకటి ఎప్పుడు ఉండదు, చీకటి కొంతకాలమే ఉంటుంది, కొంత సమయం ఉంటుంది, ఆ తర్వాత మరలా వెలుగు వస్తుంది. క్రీస్తునందుప్రమటువంటి దేవుడిలారా, దేవుడు చీకటిని పగలను వేరుపరిచాడు, రెండు ఉండడానికి అనుమతించాడు. ఒక్క చీకటినే కాదు, వెలుగును కూడా ఆయన ఉంచాడు. వెలుగు తన సమయం అందు అది వస్తుంది. ఆ వెలుగు చెంత వరకు కూర్చొని మనం కొన్నిసార్లు ఎదురు చూడడం శ్రేయస్కరం. రాత్రి 12 గంటలకు లేచి కూర్చొని ఇంకా తెల్లారలేదు, ఇంకా తెల్లారలేదు, ఇంకా తెల్లారలేదు అని నువ్వు 100 సార్లు అనుకున్నంత మాత్రం తెల్లారిపోదు, నువ్వు 200 సార్లు అనుకున్నంత మాత్రం తెల్లారిపోదు. దానికి ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడే తెల్లారుతుంది. నువ్వు అక్కడ కూర్చొని చింతించడం కంటే ఆ సమయం కొరకు ఎదురు చూడడం శ్రేయస్కరం. ఈవెన్ మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నప్పుడు మనం చింతిస్తుంటాం, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మీకంటే మన గురించి ఆయన ఎక్కువగా చింతించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి సమస్త భారమును ఆయన మీద వేయండి, ఆయనకు అప్పగించండి, ఆయన చేతి కింద దీన మనస్కులయ్యుండి ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు దేవుడారా, 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. ఎవరితో మాట్లాడుతున్నాడు పేతురు ఇక్కడ? ఇంకా ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందనటువంటి, క్రీస్తునందు పసిబిడ్డలైనటువంటి చిన్నలతో మాట్లాడుతున్నాడు, యవనసులతో మాట్లాడుతున్నాడు. సో వారితో మాట్లాడుతూ పేతురు చెప్తున్న మరొక మాట ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. నిబ్బరమైనటువంటి బుద్ధి, మెలకువగా ఉండడం ఎందుకు? ఈ రెండు ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటివి? ఎందుకు నువ్వు పిరికివానిగా కాకుండా ధైర్యవంతులుగా ఉండాలి అంటే, ఇదిగో మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకు చూసి తిరుగుతున్నాడు. నీకు నిరుత్సాహాన్ని పుట్టించేది ఎవరో తెలుసా? ఇదిగో నీ విరోధి అయిన అపవాది. నిన్ను కుంగుదలకు గురి చేసేది ఎవరో తెలుసా? విరోధి అయినటువంటి అపవాది. ఇక అంతే నీ బ్రతుకు, నీ జీవితకాలం ఇంతే. దేవుడు నీకు సహాయం చేయడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అని కూర్చొని నీ పక్కన నిన్ను నిరుత్సాహపరిచేది, దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా నిన్ను తొందర పెట్టేటువంటిది అపవాది. వానికి ఏం కావాలి? క్రీస్తునందు నిలబడినటువంటి వారిని పడగొట్టాలి. వాడు అత్యంత తెలివి తక్కువ వాడేం కాదు. అనవసరమైన చోట తన ఆయుధాలని, తన బాణాలని ఉపయోగించడానికి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎవరైతే క్రీస్తులో ఎదుగుతుంటారో, క్రీస్తులో బలపడుతుంటారో, ప్రార్థన జీవితంలో ఎదుగుతుంటారో, దేవుని మీద ఎక్కువగా ఆధారపడుతుంటారో, అలాంటి వారి మీదే వాడు టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళని విశ్వాసంలో బలహీనపరచడానికి, దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండకుండా చేయడానికి వాని గురించి చెప్పబడుతున్న మాట, వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగిదనాని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగిదామని ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరు బలహీనంగా కనిపించారనుకోండి, ఎవరు ఆధ్యాత్మికంగా నామకార్థంగా ఉన్నారనుకోండి, వాళ్ళను పట్టుకుంటాడు, వాళ్ళను పట్టుకుంటాడు. వాళ్ళని పట్టుకొని వాళ్ళకు చేసేటువంటి మొదటి పని ఏంటో తెలుసా? వాళ్ళకు కంప్లీట్ గా నిరుత్సాహాన్ని కలిగించటం, అది వాని అపవాది పని. నిరుత్సాహాన్ని కలిగించడం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే క్రీస్తునందు పసిబిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకుని మీరు ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి కలవారయుండి. బీ కాన్ఫిడెంట్. నిరుత్సాహపడిపోద్దు, కుంగిపోవద్దు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైమింగ్. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండు. ఎందుకంటే అపవాది ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ప్రత్యేకంగా ఈ నిరుత్సాహానికి, కుంగుదలకు, అనుమానానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే అపవాది. అపవాది చాలా సందర్భాల్లో మనం పడిపోతే, గాయమైతే అవతానగడు పడేశాడు అని అంటాం. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు నష్టపోవడానికి, నువ్వు నష్టపోవడానికి ఆర్థికంగా, నీ వ్యాపారంలో నష్టం రావడానికి, లేకపోతే నువ్వు పడిపోయి నీకు దెబ్బ తగలడానికి, నీకు యాక్సిడెంట్ చేయడానికి అపవాది కారణం కాదు. అపవాది కారణం కాదు. అసలు అపవాదికి ఆ రీతిగా నిన్ను పడగొట్టాల్సిన అవసరం లేదు. వాడు నిన్ను పడగొట్టడానికి నీ మీద ఫిజికల్ గా అటాక్ చేయడు, స్పిరిచువల్ గా అటాక్ చేస్తాడు. కొన్ని ప్రత్యేకమైన కేసెస్ లో తప్ప, అది దేవుడు అనుమతిస్తే తప్ప, దేవుడు అనుమతిస్తే తప్ప. ఇదిగో అతను చిత్తూరును కంచె వేసి ఒక వేసావు కదా,
ఆ కంచె తొలగించు, అప్పుడు నేను యోబుకి కురుపులు పుట్టిస్తానని అంటాడు. అంటే ప్రతి విశ్వాసి చుట్టూ ఏముంటుంది? ఒక కంచె ఉంటుంది. సో అపవాది వచ్చి నేను ఫిజికల్ గా టచ్ చేయడానికి వానికి అధికారం లేదు, అన్లెస్ దేవుడు అనుమతిస్తే తప్ప. ఒకవేళ దేవుడు అనుమతిస్తే దాన్ని కాదు అనే హక్కు మనకు లేదు. సో కాబట్టి వాడి అటాక్ ఎప్పుడు కూడా మన మెంటల్ స్ట్రెస్ మీద ఉంటుంది, మన ఆలోచన విధానం మీద ఉంటుంది. మైండ్ గేమ్ అంటారు చూసారా, అలాంటి మైండ్ గేమ్ ఆడతాడు వాడు. వాడు చాలా కుయుక్తి కలిగినటువంటి వాడు. నిశ్చేత అబద్ధాలు చెప్పించడం, నిశ్చేత చెడ్డ మాటలు తిట్టించడం, నిన్ను రెచ్చగొట్టడం, నీకు నెమ్మది లేకుండా చేయడం, నిన్ను నిరుత్సాహపరిచేటట్లు చేయడం, నిన్ను కృంగిపోయేటట్లు చేయడం, నీకు అనుమానం కలిగే విధముగా చేయడం, ఇది అపవాది యొక్క పనులు. నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేయడం, వాక్యం ధ్యానం చేయనీయకుండా చేయడం, ఇవి అపవాది పనులు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా? ఎవరిని మృంగుతాడండి? ఎవరిని మృంగుతాడు? క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారినా? క్రీస్తునందు విశ్వాసము లేనటువంటి వారినా? క్రీస్తునందు విశ్వాసము లేనటువంటి వారిని అతడు మింగడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ వాళ్ళు వాని దగ్గరే ఉన్నారు. ఎవరైతే యేసు క్రీస్తులోనికి వస్తుంటారో, ఎవరైతే అపవాదిని విడిచిపెడతారో, ఎవరైతే క్రీస్తు మార్గం వైపు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారో వారిని మృంగాలని ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే మనం అనుకుంటాము క్రైస్తవులు అయిన తర్వాత ఇక మాకు ఏ శ్రమ ఉండదు అనుకుంటాం, మాకు ఏ కష్టం ఉండదు అనుకుంటాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత ఆ మరుక్షణం నుండి, నువ్వు బాప్తిస్మం తీసుకున్న మరుక్షణం నుండి నీకు ఎక్కువ శోధనలు వస్తాయి, ఎక్కువ ఆటంకాలు వస్తాయి. మరి సాతానుడు గర్జించు సింహం వలె ఈ రీతిగా నీ మీద అటాక్ చేస్తా ఉంటే మరి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? వాస్తవానికి ఇక్కడ దేవుడు నీ మీద నమ్మకంతో ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. When Satan tempts, God tests. When Satan tempts, God tests. అపవాది శోధించినప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అపవాది శోధిస్తున్నప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఏమని పరీక్షిస్తుంటాడో తెలుసా? నమ్మకంతో, నీ మీద నమ్మకంతో. సాతానుడా, నువ్వు ఎంత చేసినా నా బిడ్డ నిలబడతాడు, నాకు ఆ నమ్మకం ఉంది, నా బిడ్డ నన్ను దూషించడు, నా బిడ్డ అనవసరంగా మాట్లాడు, తొందరపడ్డు, నా బిడ్డ ప్రార్థనలో స్థిరముగా నిలబడి ఉంటాడు. అది దేవునికి ఉండేటువంటి నమ్మకం. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల్ని పరీక్షలో పంపించేటప్పుడు వాళ్ళు పాస్ అవుతారు అని ఏ రీతిగా నమ్మకంతో ఉంటారో అదే రీతిగా మనం పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు అది అపవాది దృష్టిలో అది శోధన. ఆ శోధన గుండా మనం వెళ్తున్నప్పుడు మన దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. సో కాబట్టి క్రీస్తునందు ప్రియమైనవారా, విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని, అంటే మనలను మృంగాలని వాడు ప్రయత్నం చేస్తూ తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలి? గర్జించు సింహం వలె మనల్ని పొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూసారా, వానిని ఎదిరించాలి, వానిని ఎదిరించాలి. ఈరోజు నువ్వు వెళ్తున్నటువంటి ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నిరుత్సాహాలు, కృంగుదళ్ళు అది నీ ఒక్కడవేమీ కాదు. ఇంకా లోకమందు ఉన్నటువంటి అనేక మంది మన సహోదరులు ఈ రకంగా ఉండే వాళ్ళు కూడా ప్రయాణాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు క్రీస్తునందు స్థిరులై నిలబడి ఉన్నారు. కానీ నువ్వు నేనేమనుకుంటున్నావు, నాకే ఈ కష్టాలు, నాకే ఈ శ్రమలు, అందరూ బాగున్నారు, అందరికి బాగానే ఉంది, అదేంటో మరి, మాకే మా జీవితాలే ఎందుకు ఇలా ఉన్నాయి? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సహోదరుడా నువ్వు మాత్రమే కాదు, లోకముందు ఉన్నటువంటి మరో ఇంకా మీ సహోదరులందరూ కూడా ఈ విధమైన శ్రమల గుండానే వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ మీద కూడా అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురాని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళను కూడా ఆత్మీయంగా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళను కూడా నిరుత్సాహం, కృంగుదల్లో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సో అయితే నీవు నేను చేయవలసిన పనేంటి? విశ్వాసమునందు స్థిరులై వారిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. వారిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే కంటికి కనబడుతున్నటువంటి శత్రువు వేరు, కంటికి కనబడినటువంటి శత్రువు వేరు. ఈరోజు అపవాది కంటికి కనబడుతున్న శత్రువు కాదు, కంటికి కనబడినటువంటి శత్రువు. కంటికి కనబడేటువంటి శత్రువుతో పోరాడడం, ఎదిరించడం చాలా సులభం, కానీ కంటికి కనబడినటువంటి శత్రువుని ఎదిరించడం చాలా కష్టం. అందుకోసమే మనము దేవుడు మనకి ఆత్మీయ కవచములను మనకిచ్చాడు. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడారా, ఈ ఆత్మీయ కవచములను ధరించుకొని అపవాదిని మనం ఎదిరించాలంటే ఇక్కడ దాని యొక్క భావం ఏంటంటే, వాడు నిన్ను నిరుత్సాహపరుస్తున్నప్పుడు, వాడు నిన్ను కృంగపదీస్తున్నప్పుడు, వాడు ఇక నీ జీవితం ఇంతే అని నిన్ను అంటున్నప్పుడు, ఎందుకు ఈ బ్రతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం మేలు అని నిన్ను కృంగదీస్తూ ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను బట్టి, సమస్యలను బట్టి వాడు నిన్ను బాగా కృంగదీస్తున్నప్పుడు, దేవుడు కూడా నీ ప్రార్థన వినడు, దేవుడు కూడా ఇక నీకు ఆలకించడు, ఇంకంతే నీ పని అయిపోయింది అని వాడు చెప్పేటటువంటి అలాంటి సమయాల్లో వాణిని ఎదిరించాలి. ఎలా ఎదిరించాలంటే విశ్వాసముతో ఎదిరించాలి. సతనా నా వెనక్కిపో, సతనా నా వెనక్కిపో, నా కొరకు నా దేవుడు తగిన సమయమును నియమించాడు, ఆ సమయం కొరకు ఎదురు చూడడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ఎదురు చూస్తాను, నా దేవునికి నేను మొరపెడతాను, కనిపెడతాను, విశ్వాసంలో స్థిరముగా నేను నిలబడతాను. నువ్వు అలా అండం, నువ్వు అలా ప్రవర్తించడం అదే అపవాదిని ఎదిరించడం. నువ్వు డీలా పడిపోయావు అనుకోండి, ఇంకా అయిపోయింది నా బతుకు, ఇంకంతే, ఇంకెప్పుడు అని నువ్వు డీలా పడిపోయావు అనుకోండి, దాని అర్థం ఏంటంటే నువ్వు అపవాదిని ఎదిరించడం లేదు. నో, ఐ విల్ డూ ఇట్, ఐ క్యాన్ డూ ఇట్, నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను, దేవుడు తన సమయం ముందు నాకు అన్నిటినీ ఏర్పాటు చేస్తాడు అని నువ్వు విశ్వాసాన్ని స్థిరముగా నిలబెట్టుకొని ఉంటే, నువ్వు కృంగిపోకుండా ఉంటే, దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ ఫైటింగ్ విత్ సాతాన్. నువ్వు అపవాదిని ఎదిరిస్తూ ఉన్నావు, వాడు నిరుత్సాహపరుస్తూ ఉంటాడు, నువ్వు మాత్రం విశ్వాసం బలపడుతూ ఉండాలి. నేను చిన్నప్పుడు ఒక కథ విన్నా. ఒక యజమానుడట తన దగ్గర ఉన్నటువంటి ఆవుని, అది ముసళ్ళు అయిపోయిందని, అది ఐమ్ సారీ ఆవో ఎద్దో మరి, అది పొలం దున్నడానికి ఇక పనికిరాదని చెప్పి, ఇంకెందుకు దీంతో మనకు అనవసరమైన ఖర్చు అని చెప్పి అది తీర్మానం చేసుకుని, ఒక ఎండిన బావు ఉంటే తీసుకెళ్లి ఆ ఎండిన బావులోకి దాన్ని తోసేసాడట. ఆ తర్వాత మట్టి తీసుకొని ఆ దున్నపోత మీద వేస్తా ఉన్నాడట, దున్నపోత మీద వేస్తా ఉన్నాడు అంటే దాన్ని సజీవ సమాధి చేసేయాలని. చాలాసేపు మట్టి వేసిన తర్వాత అప్పుడు చూశాడట ఏం దీని పరిస్థితి అని. తీరా చూస్తే అది ఆ మట్టి లోపలికి కూరుకుపోలేదు కానీ మట్టి పైన ఉందంట. ఇతనికి ఆశ్చర్యం వేసింది, అరే నేను దాన్ని ఆ గోతుల్లో వేసి ఇంత మట్టి వేస్తే అది మునిగిపోవాలి కదా, మునిగిపోకుండా అది పైన ఉంది ఏంటి అని చెప్పి ఆలోచన చేసి మరలా ఈసారి మట్టి వేసేటప్పుడు చూస్తూ మట్టి వేసాడట, అసలు ఏం జరుగుతుందా అని. అప్పుడు అతను గమనించిన విషయం ఏంటంటే, ఇతడు మట్టి దాని మీద వేస్తున్న ప్రతిసారి అది దులుపుకుంటూ ఆ మట్టి కింద పడిన తర్వాత మరలా ఆ మట్టి మీద ఎక్కి నిలబడతా ఉందంట. అది ఆ రీతిగా తెలివిగా పైకొచ్చేసింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడారా, అది అక్కడ యజమానుడి మీద దూషించలేదు, నిందించలేదు, ఆ యజమానుడిని ఏమీ బ్లేమ్ చేయలేదు, అసలు తన మీద టార్గెట్ చేయలేదు, తన పని ఒకటే చేసింది, తన మీదకు వస్తున్నటువంటి శ్రమలు, తన మీదకు వస్తున్నటువంటి మట్టిని దులుపుకుంటూ, తన మీదకు వస్తున్న నిరుత్సాహాన్ని దులుపుకుంటూ, తన మీదకు వస్తున్నటువంటి కృంగుదలను, అనుమానాలను దులుపుకుంటూ వాటి మీదే నిలబడింది. దట్ ఈస్ నథింగ్ బట్ అపవాది చేస్తున్న, అంటే తన యజమానుడు చేస్తున్న, తన మీద చేస్తున్న అటాక్ ని దున్నపోతూ ఎదిరించింది. దూషించడం ద్వారా కాదు, తన యజమానుని నిందించడం ద్వారా కాదు. సో అపవాది కూడా మన మీద అలా మట్టిని వేస్తున్నప్పుడు, నిరుత్సాహాన్ని వేస్తున్నప్పుడు, కృంగుదలను వేస్తున్నప్పుడు, మనల్ని అంతం చేసేయాలని. నువ్వు వాటన్నిటిని దులుపుకొని వాటి మీద నిలబడగలిగితే నువ్వు జీవితంలో పైకి వస్తావు. నువ్వు దులుపుకోకుండా నువ్వు అలాగే నిలబడితే నువ్వు అక్కడే భూస్థాపితం అయిపోతావు. ఈరోజు ఎందుకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు? ఎందుకు చచ్చిపోతున్నారు? క్రీస్తునందుపోయినటువంటి దేవుడిలారా, ఎందుకంటే నిరుత్సాహం అనేటువంటిది వారి మీద పడినప్పుడు వారు దులుపుకోవడం నేర్చుకోవాలా. కృంగుదలనేటువంటిది వాళ్ళ మీద పడినప్పుడు, అనారోగ్యమైనటువంటిది వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు దులుపుకోవడం నేర్చుకోవాలా, ఎదిరించడం నేర్చుకోవాలా, పోరాడడం నేర్చుకోవాలా. అలాగే నిలబడిపోయారు నిరుత్సాహంతో. అది తర్వాత వాళ్ళని చిన్నగా భూస్థాపితం చేసేసింది. చాలా మంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. విషయం ఏంటి అనంటే, ఆ పరీక్షల జీవితానికి అంతం ముగింపు కాదు కదా. ఆ తర్వాత జీవితం చాలా ఉంది. ఆ తర్వాత చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ అంటే జీవితంలో ఒక భాగం మాత్రమే కాని మన జీవితమే ఎడ్యుకేషన్ కాదు కదా. నువ్వు దేనికైనా ప్రయత్నం చేసావు, ఓటమి పాలయ్యో, అక్కడ ఆపేసి కూర్చోవడం కాదు. ఆ ఓటమిలో పాఠాలు నేర్చుకుంటూ మరలా లేచి నిలువబడ్డం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. నువ్వు నిలువబడుతున్న ప్రతిసారి నీకు తెలియకుండానే నీ అపవాది అయినటువంటి, నీ మీదకి దాడి చేస్తున్నటువంటి సాతాన్ మీద నువ్వు ఎదురు దాడి చేస్తా ఉన్నావు. వారిని ఎదిరించేటువంటి వారముగా ఉండాలి. అందుకోసమే మనకు సర్వాంగ కవచాలు ఇవ్వబడ్డాయి. క్రీస్తునందు దేవుడారా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపా అనేది దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడినప్పమట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. అంటే ఈ శ్రమ ఎంతకాలం? కొద్ది కాలం మాత్రమే. ఈ శ్రమ అనే ఈ రోజు ఏ శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నావో, ఏ కష్టం గుండా ప్రయాణం చేస్తున్నావో అది కొద్ది కాలం మాత్రమే. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు చీకటి ఉండదు, వెలుగొచ్చేటువంటి సమయం ఒకటి ఉంది. ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. నువ్వు రాత్రి 12 గంటలు కూర్చొని ఇప్పుడే రాలేదు, ఇప్పుడే రాలేదు, ఇప్పుడే రాలేదు వెలుగుతుంటే ప్రయోజనం లేదు. నువ్వు 1 గంట కూర్చొని చింతించినా ప్రయోజనం లేదు. నువ్వు 2 గంటలు కూర్చొని చింతించినా ప్రయోజనం లేదు. 3, 4, 5 గంటలు కూర్చొని చింతించినా ప్రయోజనం లేదు. ఇంకొంచెం ఎదురు చూస్తే 6 గంటలు అయిపోతుంది. 6 గంటలు అయితే తెల్లారిపోతుంది, వెలుగొచ్చేస్తుంది. సో అప్పటి వరకు కొంచెం వేచి ఉండడం అనేటువంటి ప్రాముఖ్యం. కానీ మనం వేచి ఉండలేకపోతా ఉన్నాం, వేచి ఉండలేకపోతా ఉన్నా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమ అది కొద్ది కాలము మాత్రమే. ఆ తర్వాత దేవుడు తగిన సమయమందు తానే మిమ్మల్ని హెచ్చించి, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి తానే మిమ్మల్ని స్థిరపరుస్తాడు. సో దాట్స్ వై వెయిట్ ఫర్ హిస్ టైమ్. ఆయన సమయం కొరకు ఎదురు చూడండి. నిరుత్సాహపడిపోవద్దు. అలాని మీ ప్రయత్నాన్ని ఆపద్దు. మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి, కానీ నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, మీ ప్రయత్నాన్ని ఆపవద్దు, ప్రార్థించడం ఆపవద్దు. దేవుని సన్నిధిలో కనిపెడుతూ మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉండండి. తన సమయం వచ్చినప్పుడు సమస్తము కూడా నెరవేర్చబడతాయి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి మిమ్మల్ని బలపరుస్తాడు. యుగ యుగములకు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి అది హెచ్చరిక, దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ధైర్యం. 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మిమ్మల్ని హెచ్చించుచు ఇదియే దేవుని సత్యమైన కృపాని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచినటువంటి సిలువాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండు. మిమ్మల్ని హెచ్చరించుచు, ఈ పత్రిక మొత్తంలో కూడా మనం చూసాం అనేకమైన హెచ్చరికలను పేతురు పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన ఇచ్చాడు. కానీ మనం ఈ లేఖన భాగాల్ని చదువుతున్నాము, కానీ అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం. ఏదో చదవడం మట్టుకు మనం చదువుతున్నాం, కానీ చదివినప్పుడు ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు అని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయలేకపోతా ఉన్నాం. సో అనేకమైన హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథములు లేఖనములలో మనకివ్వబడ్డాయి. ఆ హెచ్చరికల్ని తీసుకొని మనం జాగ్రత్త పడాలి. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు సైన్స్ బోర్డ్స్ పెట్టుంటారు, రెడ్ అంటే డేంజర్ ఆగు అని, ఆరెంజ్ అంటే కొంచెం నిదానించు అని, గ్రీన్ అంటే వెళ్ళవచ్చు అని. దేని కొరకు పెట్టారండి? మన క్షేమం కోసమే, మన క్షేమం కోసమే పెట్టింది. దేవుడు ఆరెంజ్ లైట్ వేస్తాడు అంటే కొంచెం నిదానించు అనని, తొందరపడకు అనని. కొన్ని సమయాల్లో రెడ్ లైట్ వేస్తాడు, స్టాప్, ఇప్పుడు ఇది నీకు క్షేమం కాదు అని. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, అప్పుడు నువ్వు ముందుకు వెళ్తే నీకు క్షేమం. రెడ్ సిగ్నల్ ఇచ్చినా కానీ నువ్వు పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు ముందుకు వెళ్ళిపోతే ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంది, ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము మనము, అంటే గైడ్ లైన్స్ అంటే ఏంటి, హెచ్చరికలు, హెచ్చరికలు మిమ్మల్ని హెచ్చరించు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, హెచ్చరికలు మనం రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. కానీ మనకు హెచ్చరికలు నచ్చవు, హెచ్చరికలు నచ్చవు. మనకి మనకు కావలసిందల్లా కేవలము ఆశీర్వాదము, దీవెన మాత్రమే. సో హెచ్చరిస్తూ ఉంటారు. ఈ హెచ్చరికలు ఏం చెప్తాయంటే, కొంచెం సేపు ఆగు, ఇప్పుడు వెళ్ళొద్దు, ఇప్పుడు బయలుదేరు అంటే కొంచెం నిదానంగా వెళ్ళు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్, ఈ నౌ యూ కెన్ గో ఫార్వర్డ్, ధైర్యంగా వెళ్ళు, ముందుకు వెళ్ళిపోయిక. మళ్ళీ కొన్ని సమయాల్లో ఇట్స్ బెటర్ టు స్టాప్, కొంత వెయిట్ చేయి, తొందరపడకు, వెయిట్ చేయి. సో రెడ్ సిగ్నల్ పడుతుంది. సో ఈ విధమైనటువంటి హెచ్చరికల్ని దేవుడు తన వాక్యం ద్వారా ఇస్తూ ఉంటాడు. ఈ హెచ్చరికలను ఎలా అర్థం చేసుకోగలం? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేయడం ద్వారా. జస్ట్ నువ్వు బైబిల్ ఒక టెక్స్ట్ బుక్ లాగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ హెచ్చరికల్ని నువ్వు అర్థం చేసుకోలేవు. కానీ దేవుని వాక్యాన్ని ప్రతి దినము ఒక క్రమ పద్ధతిలో నువ్వు ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు ఆ పద్ధతి ప్రకారం నిన్ను హెచ్చరిస్తుంటాడు. ఈ రోజు నువ్వు ఇది చేయి, ఈ రోజు ఇది వద్దు, ఈ రోజు ముందుకు వెళ్ళొద్దు. క్రీస్తునందు ప్రియమైనవారా, మిమ్మల్ని హెచ్చరించుచు ఇది దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచూ సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనించినటువంటి సిలువాను చేత దీన్ని పంపుతున్నాను. ఎవరి చేత పంపిస్తున్నాడు ఈ పత్రికను? పౌలు పేతురు రాసి సిల్వా చేత పంపిస్తున్నాడట. ఈ సిల్వాకు ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? నమ్మకమైనటువంటి సహోదరుడట, ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నమ్మకత్వాన్ని కలిగి ఉండడం, నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మనల్ని నమ్మాలి, సేవకులు మనల్ని నమ్మాలి, మన ఇరుగు పొరుగు వారు మనల్ని నమ్మాలి, మన బాస్ మనల్ని నమ్మాలి. ఎక్కడ మనం పనిచేస్తున్నామో అక్కడ మనం నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నీ భర్త దగ్గర నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి, నీ భార్య దగ్గర నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి, నీ కుటుంబంలో నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి, నువ్వు పనిచేస్తున్న చోట నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి. సిల్వాను తన నమ్మకత్వాన్ని నిలువ పెట్టుకున్నాడు. పేతురు ఎవరికైతే పత్రిక రాశాడో వాళ్ళ దృష్టిలో ఈ సిల్వా నమ్మకమైనటువంటి వానిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ పత్రికను ఎవరైతే రాసి పంపిస్తున్నారో అతను కూడా ఏంచాడు, ఎస్ హీఈస్ ద ఫెయిత్ఫుల్ మ్యాన్, ఇతడు ఒక నమ్మకమైనటువంటి వాడు. పేతురు ఐడెంటిఫై చేశాడు. సో నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, అక్కడ దేవుడు నీకు అప్పగించినటువంటి పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండు, నమ్మకత్వాన్ని కలిగి ఉండు. ఉదాహరణకి నీ ఒక ప్యూన్ జాబ్ చేస్తా ఉన్నావు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నీ డ్యూటీ. కానీ మీ యజమాని పెద్దగా పట్టించుకోడు, గమనించడు. సో నువ్వేం చేస్తున్నావు అంటే ప్రతిరోజు 4:30కి వెళ్ళిపోతున్నావు ఏదో ఒకటి చెప్పి తెలివిగా. దట్ ఈస్ నాట్ ఫెయిత్ఫుల్నెస్, అది నమ్మకత్వం కాదు. నువ్వు 9కి వెళ్ళాలి, నిష్ఠానుసరం నిదానంగా 10 గంటలకు వెళ్తా ఉన్నావు. ఎందుకంటే నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరు. మేబీ నువ్వు సీనియర్ అయి ఉండవచ్చు, మేబీ నీ నోటి జోలికి రావడం ఎవరికి ఇష్టం ఉండకపోయిండొచ్చు, మేబీ నువ్వు అంటే భయమై ఉండవచ్చు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అది నమ్మకత్వం కిందకి రాదు. నువ్వు యజమానుడి వైపు చూడొద్దు, కానీ పైనటువంటి నీ యజమానుడి వైపు చూడు. ఆయన దృష్టిలోను ప్రతిదానికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. నీకు అప్పగించినటువంటి బాధ్యతను నువ్వు సక్రమంగా నువ్వు నిర్వర్తించు. అప్పుడే నువ్వు ఒక నమ్మకమైనటువంటి వాడవని సాక్ష్యాన్ని సంపాదించుకోగలవు. సాక్ష్యాన్ని సంపాదించుకో, అది పెద్ద పని కాని చిన్న పని కాని. బహుశా ఇది బాత్రూములు కడిగే పనా? ఈవెన్ ఆ పనిలో కూడా నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. బహుశా నువ్వు గదిని చిమ్మేటువంటి పనా? ఆ గది చిమ్మేటువంటి విషయంలో కూడా నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నేను చూసేటువంటిది నీ యజమానుడు కాదు, సీసీ కెమెరా కాదు, కానీ నీకు పని అప్పగించినటువంటి నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిలో, అది చిమ్మే పని కాని, ఊడ్చే పని కాని, ఆఖరికి ప్లేట్లెత్తే పని కాని, అందులో కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండమనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. సిల్వాను అలాంటి నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. ఈ సత్య కృపలో నిలకడగా ఉనుడి, బబులోనులో మీ వలె నేర్చబడిన ఆమెయు నా కుమారుడైన మార్ఫును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమ గల మొదుతో ఒకనికొకడు వందనములు చేయడి. క్రీస్తునందున్న మీకందరికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రమిడారా, ఇక్కడ మార్కును కూడా జ్ఞాపకం చేశాడు. ఎవరి మార్కు? బర్నబా మేనలుడు. ఎవరి మార్కు? బర్నబా పౌలు రెండో మిషనరీ ప్రయాణంలో విడిపోవడానికి ఒక కారకుడు. ఎవరు ఈ మార్కు? మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలు బర్నబాలతో కలిసి వెళ్లి మరలు మధ్యలో అమ్మో నా వల్ల కాదని పారిపోయి వచ్చినటువంటి వ్యక్తి. ఎవరి మార్కు? పౌలు వద్దంటే వద్దు, బర్నబా తీసుకెళ్దామంటే తీసుకెళ్దాం, వాళ్ళిద్దరి మధ్యలో విభజనకి ఒక కారణమైనటువంటి వ్యక్తి. కానీ ఇదే మార్కు పేతురు దగ్గర ఉండి బలపడి స్థిరపడి, ఒకప్పుడు పనికిరాని వాడుగా ఉన్నప్పుడు, ఒకప్పుడు పారిపోయిన వాడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు పేతురు దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. పేతురు దగ్గర నుంచి అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత మార్కు సువార్తను రాశాడు. అంత మాత్రమే కాదు, పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఇదే మార్పు గురించి అతడు నమ్మకమైనటువంటి వాడు, నమ్మకమైన పరిచారకుడు అని పౌలు నోటికుండానే చెప్పించుకున్నాడు. ఎవరైతే తన్ను తక్కువ చేశారో, ఎవరైతే తన్ను హేళన చేశారో, ఎవరైతే అతన్ని ఇక నువ్వు పనికిరావు, వ్యర్థుడు అని చెప్పి పక్కన పెట్టేశారో, అలాంటి వ్యక్తుల మీద కక్ష తీర్చుకోలేదు, పగ తీర్చుకోలేదు. కానీ అలాంటి వ్యక్తుల దగ్గరే ఎస్ ఇతడు పనికి వచ్చే పాత్ర అన్న సాక్ష్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. ఎవరైతే నువ్వు పనికిరాని పాత్ర అన్నారో వాళ్ళ దగ్గరే ఇతడు పనికొచ్చే పాత్ర అని నిరూపించుకున్నాడు. క్రైస్తవులముగా మనం నేర్చుకోవలసినటువంటి పద్ధతి అది. నేను ఎవరైనా అంటే కూర్చొని కుమిలిపోవడం కాదు. వాళ్ళు ఎందుకన్నారో అంటే ఒకవేళ బలహీనత ఇంకా మళ్ళీ ఏమైనా ఉందేమో దాన్ని పరిశీలన చేసుకుని సరిచేసుకుని మళ్ళా వాళ్ళ ఎదుటి నిలబడితే, అరే ఇంతకుముందు నేను ఇలా చూశాను కానీ ఇప్పుడు నువ్వు అలా లేవు, ఇంతకుముందు అలా ప్రవర్తించాడు కానీ ఇప్పుడు అలా ప్రవర్తించడం లేదు, ఎక్కడైతే నీ సాక్ష్యం దెబ్బతినిందో అక్కడే నిలువబడి నీ సాక్ష్యాన్ని సంపాదించుకోవడం ప్రాముఖ్యం. ఆ పనిని మార్పు చేశాడు. ప్రేమ గల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేసుకోండి. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు గౌరవించండి. సంఘములో సహవాసంలో ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండండి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు ఉచితమైన కృపను బట్టి పేతురు రాసిన మొదటి పత్రికను మనం ముగించుకున్నాం. ప్రభు చిత్తమైతే తర్వాత పేతురు రాసినటువంటి రెండో పత్రిక నుంచి ధ్యానం చేసి మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం వినికిల్లో దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. తిరిగి